Well, before we get started in our last session as it relates to seeing,
మరి గత సెషన్లో మనం చూసినట్లుగా
I want to clarify something that I said in the last session.
లాస్ట్ సెషన్లో గత సెషన్లో చెప్పిన దాని గురించి నేను కొంచెం వివరణ ఇవ్వాలని చెప్పి ఆశపడుతున్నా.
I said something that I think could have been said a lot clearer and better.
నేను చెప్పింది ఇంకా బాగా చెప్పే అవకాశం ఉంది.
I don't remember when I said it, but I said something like this. Jesus can be your hope.
నేను లాస్ట్ సెషన్లో క్రీస్తు మీ యొక్క నిరీక్షణ అని చెప్పాను.
I think a better, more biblical way would be to say Jesus Christ is your only hope.
నేను ఇందాక ఏం చెప్పానంటే యేసు క్రీస్తు నీకు నిరీక్షణ అవ్వగలడు అని చెప్పాను. కానీ నేనేం చెప్పాలని ఆశపడుతున్నానంటే యేసు క్రీస్తు నీ నిరీక్షణ అయి ఉండాలని చెప్పి ఆశపడుతున్నా.
ఫర్ ద బిలీవర్ క్రైస్ట్ ఇస్ అవర్ ఓన్లీ హోప్.
ఒక విశ్వాసికి క్రీస్తు మాత్రమే నిరీక్షణ.
అండ్ ఫర్ ది అన్బిలీవర్ క్రైస్ట్ ఇస్ యువర్ ఓన్లీ హోప్.
అవిశ్వాసికి కూడా క్రీస్తు మాత్రమే నిరీక్షణ.
వై ఇస్ ద గుడ్ న్యూస్ గుడ్ న్యూస్?
ఈ యొక్క సువార్త మంచి వార్త, ఇసు ఇది మంచి వార్తగా ఎందుకు దీని అంటున్నాం?
బికాజ్ ఇన్ క్రైస్ట్ వి హావ్ సిన్స్ ఫర్గివెన్.
ఎందుకంటే క్రీస్తులో పాపములకు క్షమాపణ దొరుకుతుంది.
బికాజ్ ఇన్ క్రైస్ట్ దేర్ ఇస్ నో కండెమ్నేషన్.
ఎందుకంటే క్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు కాబట్టి.
Because those of us who are in Christ have been robed with his righteousness.
ఎవరైతే క్రీస్తులో ఉన్నారో క్రీస్తు యొక్క నీతి వస్త్రము చేత కప్పబడి ఉన్నారు.
On the cross, when Jesus absorbed all of God's righteous wrath,
కలువరి గిరిలో శిలువ మీద యేసు ప్రభు దేవుని యొక్క ఉగ్రత అంతటిని కూడా భరించినప్పుడు,
he was treated, though he shouldn't have been, like a sinner.
ఆయన ఎలాగా దేవుని చేత పరిగణింపబడ్డాడంటే ఒక పాపిలాగా దేవుని యొక్క దృష్టిలో పరిగణింపబడ్డాడు.
He was the only one in the history of the world who didn't deserve God's wrath.
ప్రపంచ చరిత్రలో దేవుని ఉగ్రత ఒక మీద పడకూడదు అంటే అది ఒకే ఒక వ్యక్తి, ఆయనే యేసుక్రీస్తు.
But he stood in the place of sinners.
అయితే ఆయన పాపులకు బదులుగా దేవుని ఉగ్రతను భరించాడు.
And Christ was treated like we should have been treated.
మనము దేవుడు మనల్ని శిక్షించాల్సింది బదులుగా క్రీస్తును శిక్షించాడు.
And for the Christian, we received Christ's righteousness.
ఎవరైతే విశ్వాసి ఉన్నాడో, క్రైస్తవుడుగా ఉన్నాడో, విశ్వాసిగా ఉన్నాడో, అతను క్రీస్తు నీతిని పొందుకుంటున్నాడు.
So at the cross there was a great exchange.
సిలువలో ఒక గొప్ప ఎక్స్చేంజ్ జరిగింది, ఇచ్చి పొచ్చుకుంటూ జరిగింది, ఇచ్చి పొచ్చుకుంట.
The believer gets Christ's goodness, his righteousness.
విశ్వాసి క్రీస్తు యొక్క రక్షణను పొందుకుంటాడు.
And Christ had all of our sin laid on him.
క్రీస్తు ఏం పొందుకున్నాడంటే ఆ విశ్వాసి యొక్క పాపములన్నీ కూడా ఆయన పొందుకున్నాడు.
The gospel is good news.
అందుకనే సువార్త మంచి వార్త.
Amen.
Amen.
Well, brothers and sisters, this is our last session. We have sessions tomorrow, but this will be our last session in seeing Christ in all the scriptures.
లేఖనములో క్రీస్తును చూడటం అనేటువంటి అంశం మీద ఈ యొక్క సెషన్ ఆఖరి సెషన్.
We've considered Christ in eternity past, and now we're going to go all the way to eternity future.
మరి అంతకుముందు భూమికి పునాదులు వేయబడక ముందు క్రీస్తు ఎలా ఉన్నాడో మనం చూసాము. ఇప్పుడు ఆయన రాబోచ్చినటువంటి కాలంలో, భవిష్యత్తులో ఆయన ఎలా ఉండబోతాడో మనం చూస్తాం.
And we also want to consider Christ revealed in the church age. What does the New Testament say?
అంతేకాదు కొత్త నిబంధన సంఘములో కూడా క్రీస్తు ఏ విధంగా ప్రత్యక్షపరచబడ్డాడో కూడా మనం చూస్తాం.
So I want to spend most of our time considering eternity past, but let's now look at the church age. Yeah, I want to spend most of our time looking at Christ in eternity past, but let's now look at the church age for a And as we consider Christ in the New Testament, I want to remind you of the verse that we started with in our first session, Luke 24:27.
Luke 24:27.
Luke 24:27. You want me to read? Yes, please, brother.
మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను.
Remember, Jesus said the whole Bible is about him.
జ్ఞాపకుంచుకోండి, యేసు ప్రభు చెప్తున్నాడు బైబిల్ అంతా కూడా నా గురించే రాయబడింది.
Now from this point until he's ascended in Acts chapter 1, he spends that time showing his disciples that the whole Bible is about him.
అపొస్తలుల కార్యము 1వ అధ్యాయములో ఆయన పరలోకానికి ఏతించేటువంటి వెళ్ళిపోయేటువంటి సమయం వరకు కూడా మిగిలిన సమయంలో శిష్యులకు ఏమని బోధిస్తున్నాడంటే బైబిల్ అంతా కూడా లేఖనములన్నీ కూడా నా గురించే రాయబడి ఉన్నదని విషయాన్ని శిష్యులకు ప్రత్యేకంగా తెలియపరుస్తున్నాడు.
So let me point you to some places in the New Testament that show what the New Testament writers preached about Christ.
మరి ఈ కొత్త నిబంధనలో కొత్త నిబంధన రాసినటువంటి రచయితలు క్రీస్తు గురించి ఏం చెప్పారో మనం చూద్దాం.
I want to encourage you, not now, but encourage you to go to the book of Acts and read the sermons that were preached by the apostles.
నేను మళ్ళీ ప్రోత్సహిస్తున్నా, మీరు ఇంటికి వెళ్ళి అపోస్తల కార్యములు చదివినప్పుడు అపోస్తలు ఏ విధంగా ప్రసంగించారో మీరు ఒకసారి దయచేసి దాన్ని ధ్యానించమని చెప్పి నేను మీకు ప్రోత్సహిస్తున్నాను.
Just like Pastor Jordan encouraged you to go read the calls in scripture, go read the sermons in the book of Acts.
పాస్టర్ జోర్డన్ చెప్పినట్లుగా మరి లేఖనముల్లో పిలుపుకు సంబంధించిన అనేక మంది దేవుణ్ణి పిలిచాడు. ఆ పిలుపులన్నింటిని కూడా మిమ్మల్ని పరిశీలించడం ఆయన ఎలాగైతే చెప్పాడు, నేను కూడా మీకు ఏం చెప్తున్నాను, అపోస్తుల కార్యములు చదివినప్పుడు అపోస్తులు ఏ విధంగా ప్రసంగించారో ఆ విషయాన్ని మీరు ఒకసారి జాగ్రత్తగా ధ్యానించండి.
And what you'll find is those sermons in the book of Acts are expositions of Christ in all the scriptures.
ఆ యొక్క ప్రసంగాలు చూసినప్పుడు అపోస్తలు అందరూ కూడా పాత నిబంధన గ్రంథం నుంచి లేఖనములు వివరించి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం.
There's Old Testament quotes over and over and over again.
అపోస్తలు ప్రసంగించినప్పుడు పాత నిబంధనలో ఉన్నటువంటి లేఖనములు వచనములు మరలాసారి పలుమార్లు వారు వాడినట్లుగా మనం చూస్తున్నాం.
Peter preached Jesus.
పేతురు క్రీస్తును ప్రసంగించి క్రీస్తు గురించి చెప్పాడు.
Paul preached Jesus.
పౌలు క్రీస్తు గురించి చెప్పాడు.
John preached Jesus.
యోహాను క్రీస్తు గురించి చెప్పాడు.
They all wrote about Jesus.
వాళ్ళందరూ కూడా క్రీస్తు గురించి రాశారు.
We've already looked at 1 Corinthians 15:1-4.
మరి మనం ఆల్రెడీ 1 Corinthians రాసిన పత్రిక 15వ అధ్యాయము.
We're not going to go read it, but just to reference it. In 1 Corinthians 15, Paul says the gospel is according to the scriptures, all the Old Testament scriptures. Let's turn to Romans chapter 1, verses 1-4 as an example.
రోమీయుల రాసిన పత్రిక మొదటి అధ్యాయము రోమీయుల రాసిన పత్రిక మొదటి అధ్యాయము
chapter 1 Romans chapter 1 verses 1 through 4
మొదటి వచనం నుంచి నాలుగవ వచనం వరకు చదువుకుందాం రోమీయుల రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి నాలుగు వచనాలు మనము చదువుకుందాం
In Telugu, it's all mixed up from 2 to 7. It's all
okay.
మొదటి వచనం నుంచి ఏడవ వచనం వరకు చదువుకుందాం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైనా పౌలు రోమాలో ఉన్న దేవుని పిల్లలందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ రాయునది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసు క్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానము చేసను. యేసు క్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసు క్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు.
Paul calls the gospel of God.
ఇది దేవుని యొక్క సువార్త అని చెప్పి యేసు అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు.
Paul says this gospel was promised beforehand through his prophets.
మరి ప్రవక్తల ద్వారా ఇది ముందు వాగ్దానము చేయబడినట్లుగా మనం ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు.
Through his prophets in the holy scriptures.
లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేయబడినట్లుగా చూస్తున్నాం.
Concerning his son who was a descendant of David according to the flesh.
శరీరమును బట్టి దావీదు సంతానముగా యేసుక్రీస్తు ఉన్నట్లుగా చూస్తున్నాం.
Paul believed that the scriptures were all about Jesus and he preached and wrote about him in that way.
అపోస్తలు పౌలు ఏ విషయం నమ్మాడంటే లేఖనాలన్నీ కూడా యేసుక్రీస్తు గురించి రాయబడినవని అపోస్తలు పౌలు నమ్ముచున్నాడు.
And that's why Paul could say that he was determined to know nothing among people except Jesus Christ and him crucified.
సిలువేసిన క్రీస్తును తప్ప నేను దేనిని కూడా ఎరిగి ఉండటానికి నేను ఇష్టపడట్లేదు అని చెప్పి అపోస్తలు పౌలు చెప్తున్నాడు.
The New Testament writers preached and wrote about the gospel in many ways, but they always preached and wrote about the one true gospel.
Split it, please.
Okay. So I want to communicate to them that the New Testament writers preached the gospel and wrote about the gospel in many ways.
నూతన నిబంధన రాసినటువంటి అపోస్తలులు సువార్తను ప్రకటించారు, సువార్తను రాశారు.
But they always preached the one true gospel, the gospel of God.
Aithe vaaru edi prakatinchinappatiki edi rasinappatiki okke okka suvartha rasaru. Aa suvartha entante prabhuvaina yesu christu ku sambandhinchina suvartha.
Let's look at one more place, Acts chapter 7, as we consider what the New Testament says about Christ.
Okkasari apostola karyam 7va adhyayam chuddam. Ikkada నూతన నిబంధన క్రీస్తు గురించి ఏం చెప్తుందో చూద్దాం.
And why don't you read, brother? Acts chapter, well, let me make a comment and then I'll have you read. In Acts 7, we find that Stephen, one of the first deacons in the church, is about to be persecuted.
అపొస్తల కార్యం 7వ అధ్యాయంలో స్టెఫను సంఘములో మొదటి పరిచారకులుగా నియమించిన తర్వాత ఆయన ప్రభు కొరకు శిక్షించబడేటువంటి సమయం వచ్చినప్పుడు, శోధనలో సమయంలోనికి వచ్చినప్పుడు,
he's actually about to be martyred for his faith.
ఆయన యొక్క ఆయన నమ్మకం నమ్మకాన్ని బట్టి ఆయన మరణించడానికి సిద్ధమవుచుండగా
స్టీఫెన్ వాస్ ఎ మ్యాన్ హూ వాస్ ఫుల్ ఆఫ్ ఫెయిత్ అండ్ ద హోలీ స్పిరిట్
మరి ఆత్మ నిండిన వాడే స్టెఫను
And in chapter 6 we learn that there were men that rose up against him and plotted against him.
అపొస్తల కార్యము 6వ అధ్యాయం చూసినట్లయితే అక్కడ మనుషులు స్టెఫను మీద ఎదురు తిరిగినట్లు ఆయన్ని చంపడానికి పన్నాగం పన్నుతున్నట్లు చూస్తున్నాం.
Brother, can you read verses chapter 6 verse 9 through let's do 15. I'll comment on the rest.
అపొస్తల కార్యములు 6వ అధ్యాయము 9వ వచనం నుంచి మనము 15వ వచనం వరకు చదువుకుందాం. అపొస్తల కార్యములు 6వ అధ్యాయము 9వ వచనం నుంచి 15వ వచనం వరకు చదువుకుందాం. అప్పుడు లిబర్తీనులతనబడిన సమాజములోను, కురేనియుల సమాజములోను, అలెక్సేంద్రియుల సమాజములోను, కిలికియా నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి గాని మాటలాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయేరి. అప్పుడు వారు వీడు మోషే మీదను, దేవుని మీదను దూషణ వాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొని ప్రజలను, పెద్దలను, శాస్త్రులను రేపి అతని మీదకు వచ్చి అతనిని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకుని పోయి అబద్ధపు సాక్షులు నిలువబెట్టిరి. వారు ఈ మనుషుడు ఎప్పుడునూ ఈ పరిశుద్ధ స్థలమునకు మన ధర్మశాస్త్రమునకు విరోధముగా మాట్లాడుచున్నాడు, ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమని. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను.
So the elders and the scribes, they were all stirring up the people against Stephen.
ప్రజలు, పెద్దలు, శాస్త్రులు స్టెఫను మీదకి కలకలం రేపుతున్నట్లుగా మనం చూస్తున్నాం.
Because he believed and preached about Jesus.
ఎందుకంటే ఆయన యేసును నమ్మి యేసును ప్రకటించాడు.
In Acts chapter 7, the high priest said, "Are these things so?"
మరి అపొస్తల కార్యము 7వ అధ్యాయంలో ప్రధాన యాజకుడు ఏమంటున్నాడంటే ఈ మాటలు నిజమేనా అని అడుగుచున్నాడు.
Stephen's response will be the whole of chapter 7.
ఆయన అడిగినటువంటి ప్రశ్నకు సమాధానమే అపొస్తల కార్యములు 7వ అధ్యాయం.
Stephen's response was a sermon on redemptive history.
స్టెఫను యొక్క స్పందన ప్రతిస్పందన ఏంటంటే ఆయన దేవుడు తన ప్రజలను ఏ విధంగా విమోచించాడు అని చెప్పి.
Stephen stood in Acts chapter 7 and recounted God's work from the patriarchs through Jesus up to that day.
మరి స్టెఫను పాత నిబంధనలో పితరులను మొదలుకొని క్రీస్తు వరకు దేవుడు తన ప్రజలను ఏ విధంగా విమోచించాడు అనేటువంటి విషయం మీద ఆయన ప్రసంగించాడు.
I read this passage this morning at a good pace and it took me 6 minutes.
ఇవాళ ఉదయం ఈ యొక్క అధ్యాయాన్ని చదివాను, కొంచెం ఫాస్ట్ గా చదివాను. ఫాస్ట్ గా చదివితే 6 నిమిషాలు పట్టింది చదవడానికి.
So we say that in 6 to 8 minutes Stephen recounted God's salvation work through the Old Testament to Jesus.
అంటే దాని అర్థం ఏంటంటే 6 నుంచి 8 నిమిషాల టైంలో స్టెఫను పాత నిబంధనలో దేవుడు తన ప్రజలను ఏ విధంగా విమోచించాడని చెప్పగలిగాడు.
స్టీఫెన్ టాక్డ్ అబౌట్ అబ్రహాం.
అబ్రహాము గురించి స్టెఫను చెప్పాడు.
ఐజాక్, జాకోబ్,
ఇస్సాకు, యాకోబు గురించి.
జోసెఫ్, మోసెస్, డేవిడ్,
యోసేపు, మోషే, దావీదు.
హి స్పోక్ అబౌట్ ద ప్రొఫెట్స్.
ప్రవక్తల గురించి మాట్లాడాడు.
అండ్ హి స్పోక్ అబౌట్ జీసస్.
చివరగా యేసు క్రీస్తు గురించి మాట్లాడాడు.
In 6 or so minutes he stood up and gave the people a recounting of redemptive history.
6 నిమిషాలు దరిదాపు 6 నిమిషాల టైంలో ఆ ప్రజలకు విమోచన చరిత్ర గురించి చెప్పగలిగాడు.
And what we can conclude is that Stephen agreed with Jesus that all of Scripture is about Jesus.
మనం ఒక విషయం అర్థం చేసుకోవచ్చు ఏంటంటే స్టెఫను యేసు ప్రభుతో అంగీకరించి లేఖనాలన్నీ కూడా ఆయన గురించే బోధిస్తున్నాని స్టెఫను అంగీకరించాడు.
And Stephen knew his Bible so well that in the face of death, in 6 minutes, he could recount all of God's work through the ages.
స్టెఫను బైబిల్ని ఎంతగా చదివాడంటే 6 నిమిషాల్లో మరి ఆ యొక్క చరిత్రంతటిని కూడా ఆయన చెప్పగలిగినాడు.
Now we know that Stephen was stoned. He was martyred. They killed him.
మనకు తెలుసు స్టెఫను రాళ్ల చేత కొట్టబడ్డాడు, చంపబడ్డాడు, వారు అతన్ని చంపారు.
My challenge to you, or my question to you, would be,
నేను మీకు చేసేటువంటి ప్రశ్న ఏంటంటే,
if you're looking at martyrdom in the face and you were given 6 minutes to recount all of God's salvation history, what would you say?
నీవు చంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, 6 నిమిషాలు నీ దగ్గర ఉన్నాయి, అలాంటి పరిస్థితుల్లో నీవు ఏం చెప్తావు?
I'm asking my own heart the same question.
ఈ ప్రశ్నను మీకు అడుగుతున్నప్పుడు ఆ ప్రశ్న అదే ప్రశ్నను నేను కూడా సంధించుకుంటున్నాను.
Friends, let us press on to know Christ like this.
స్నేహితులారా, ఈ విధంగా క్రీస్తును మనము తెలుసుకోవడానికి కొనసాగిపోదాం.
To be so acquainted with the work of God through history in the gospel that we can recount redemptive history.
మరి ఆయన ఎంతగా చరిత్రలో దేవుణ్ణి తెలుసుకున్నాడంటే ఆ యొక్క విషయాలని స్పష్టంగా బోధించగలిగినాడు.
Not to know facts about the Bible, but to know the God of redemptive history.
ఏదో బైబిల్ గురించి కొన్ని సత్యాలు తెలుసుకోవడం కాదు, కానీ బైబిల్ యొక్క దేవుణ్ణి తెలుసుకొని ఆయన యొక్క విమోచన చరిత్రను మనం తెలుసుకోవాలి.
To know the Christ of the gospel.
సువార్త యొక్క క్రీస్తును మనం తెలుసుకోవాలి.
So let me encourage you. Take Acts 7 to the closet and spend time meditating and looking at this passage.
కనుక నేను మనందరిని ఈ విధంగా ప్రోత్సహిస్తున్నాను. మీరు బైబిల్ తెరిచి అపొస్తల కార్యములు 7వ అధ్యాయం చదవడానికి మీ గదిలోనికి వెళ్ళి ఏకాంతములో ఆ యొక్క అధ్యాయాన్ని ధ్యానించమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను.
So from the Old Testament to the Incarnation and now to the Church, the unity and harmony of Scripture continues.
పాత నిబంధన నుంచి యేసు ప్రభు శరీరధారిగా ఈ యొక్క లోకంకి వచ్చిన తర్వాత మరి కొత్త నిబంధనలో మరి రాబోయేటువంటి భవిష్యత్తులో ఏ విధంగా క్రీస్తు ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటాం.
The Church proclaims that Jesus Christ is the only way to God.
సంఘము ఏ విధంగా ప్రకటిస్తుందంటే దేవుని చేరుకోవడానికి యేసు క్రీస్తు ఒకటే ఒక మార్గం అని సంఘము ప్రకటిస్తుంది.
Let's look now at eternity future.
ఇప్పుడు మనము రాబోయే జరగబోయేటువంటి భవిష్యత్తులో ఏ విధంగా క్రీస్తు ఉంటాడో చూద్దాం.
So if you would turn to John 17
తండ్రి నేను ఎక్కడ ఉందినో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు నీవు నాకు అనుగ్రహించిన మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి.
We could summarize all history saying that it begins and ends with Christ.
మన చరిత్ర అంతటి యొక్క సారాంశము ఒక్క మాటలో చెప్పొచ్చు. ఎలా అంటే అది క్రీస్తుతో మొదలైంది, క్రీస్తుతో అంతమవుతుంది.
And if you remember a few days ago we looked at John 17 at Christ in eternity past.
మరి రెండు రోజుల క్రితము మీకు గుర్తుందో లేదో, యోహాను సువార్త 17వ అధ్యాయం చూసినప్పుడు మరి పురాతన కాలము భూమి పుట్టక ముందు క్రీస్తు ఎలాగున్నాడో, మనం క్రీస్తు నిత్యుడై ఉన్న విషయాన్ని మనం గ్రహించాం.
సో ఈవెన్ ఇన్ దిస్ ప్రేయర్ జీసస్ పాయింట్స్ us in the beginning to eternity past and at the end to eternity future.
ఈ యొక్క 17వ అధ్యాయంలో యేసు ప్రభు చేసినటువంటి ప్రార్థనలో ఆయన భూమి పుట్టక ముందు నుంచి ఆయన యొక్క స్థితి గురించి మొదలుపెట్టి తర్వాత భవిష్యత్ కాలంలో రాబోయేటువంటి దినాల్లో ఆయన ఏ విధంగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పి ఉన్నాడు.
If you remember, this is one of the passages that Pastor Jordan encouraged you to spend time in considering prayer.
మీకు గుర్తుందో లేదో, మరి యోహాను సువార్త 17వ అధ్యాయాన్ని పాస్టర్ జోర్డన్ ధ్యానించమని మీకు చెప్పి ఉన్నాడు ప్రార్థన విషయంలో.
Listen to John 17:24 again. Did you read that?
మరొకసారి యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. తండ్రి, నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండవలననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి.
In this passage we get to see the heart of the Lord Jesus Christ.
ఈ యొక్క అధ్యాయంలో యేసు క్రీస్తు యొక్క హృదయాన్ని మనం చూస్తున్నాం.
Jesus desires that those whom the Father gave him be with him where he is.
ఇక్కడ యేసు ప్రభు ఏమని కోరుకుంటున్నాడంటే, ఎవరైతే ఆయనకు అనుగ్రహించబడ్డారో వారు కూడా ఆయనతో ఉండవాలని కోరుకుంటున్నాడు.
And Jesus desires that those be with him where he is so they may see his glory.
అది ఆయన ఎందుకు కోరుకుంటున్నాడంటే, వారు ఆయన మహిమను చూస్తారనేటువంటి ఉద్దేశ్యంతో.
Let's just ask the passage. What location is Christ speaking of? Be where he is. What is he speaking about?
మరి ఈ యొక్క ఒక ప్రశ్న మనం ప్రశ్నించుకుంటే, ఏ ప్రాంతంలో ఆయన తన ప్రజలతో ఉండబోతున్నాడు?
Christ is saying to be with him for all eternity, to be with him.
ఆయనతో పాటు భవిష్యత్తులో నిత్యము కూడా మనము ఉంటాము.
I want to ask you a question.
నిమలందరికి ఒక ప్రశ్న అడగాలని ఆశపడుచున్నా.
If you could go to heaven and have everything you wanted,
నీవు పరలోకానికి వెళ్ళి నీకు కావాల్సినంతా కూడా పరలోకంలో ఉందనుకోండి,
you could have all your health, money, friends,
నీకు కావాల్సినటువంటి ఆరోగ్యము, డబ్బులు, నీకు నచ్చినటువంటి నీ స్నేహితులు అందరూ అక్కడ ఉన్నారనుకోండి,
all the material possessions you desire,
నీకు నచ్చినటువంటి వస్తువులన్నీ కూడా అక్కడ ఉన్నాయనుకోండి,
but Christ was not there, would you go?
క్రీస్తు ఒకవేళ అక్కడ లేడనుకోండి, నీవు అక్కడికి వెళ్తావా?
Would you go?
వెళ్తావా?
Christ is the great attraction to Christianity.
Amen. క్రీస్తు మాత్రమే క్రైస్తవత్వంలో ఉన్నటువంటి ఒకే ఒక ఏకైక ఆకర్షణ.
And based on Christ's prayer, what will the Christian see? Based on Christ's prayer, what will we behold? What will we see?
క్రీస్తు ప్రార్థనను ఆధారం చేసుకొని మనము ఏ విధంగా ఉంటామో మనం అర్థం చేసుకుంటాం.
Christ desires that we see his glory.
క్రీస్తు ఏది కోరుకుంటున్నాడంటే, మనము ఆయన యొక్క మహిమను చూడాలనేటువంటి ఆ యొక్క ఉద్దేశము ఆయన కలిగి ఉన్నాడు మన పట్ల.
And we know that God the Father will answer his son's prayer.
మనకు తెలుసు, తండ్రి దేవుడు తన కుమారుని యొక్క ప్రార్థనను ఆలకిస్తాడు.
We heard yesterday that God the Father loves God the Son.
మరి నిన్నటి దినం మనం ఒక విషయం గ్రహించాం, తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని.
Friends, Christ is praying the best thing for us.
క్రీస్తు మన కొరకు ఒక అత్యున్నతమైన మహోన్నతమైనటువంటి విషయం గురించి ఆయన ప్రార్థిస్తున్నాడు.
That we will be with him for all eternity, enjoying him.
ఆయన యందు ఆనందిస్తూ ఆయనతో పాటు నిత్యము మనము ఉంటాము.
That we will be enjoying the happy fellowship that God has within himself.
మనము దేవునిలో ఉన్నటువంటి ఆ యొక్క త్రయక దేవుని ఉన్నటువంటి ఆనందాన్ని మనము అనుభవించబోతాం.
In Ephesians 1, Pastor Jordan shared about the glory, the door that will just be held open just a little bit for us to see.
Like Pastor Jordan garu chepparu okka angulam manam telichi chusi paralokam enta adbhutanga untado manam chuste
in eternity future the door will be completely open.
Bhavishyattulo em jarigipothundo telusa ఆ చిన్న ఉన్నటువంటి ఆ రంధ్రము పెద్దగా ఆ యొక్క తెర విరిగిపోయి ఆ యొక్క పూర్తిగా మనకి కళ్ళకు కళ్ళకు కనబడుతుంది.
And we will behold the glory of our Savior Jesus Christ.
క్రీస్తు ప్రభు యొక్క మహిమను మన కళ్ళారా చూడగలుగుతాం.
Now friends, another question. In our country, many times people will say, what is this world coming to?
అనేక మంది మా దేశంలో ఈ విధంగా అంటూ ఉంటారు, ఈ యొక్క లోకం భవిష్యత్తులో ఏం కాబోతుంది అని ప్రశ్నిస్తారు.
The answer to that question is the world is coming to Jesus.
మేము ఏ విధంగా ఆ ప్రశ్నకి ఆన్సర్ చేస్తామంటే ఈ యేసు యొద్దకు ఈ లోకం రాబోచున్నది.
Will you read Ephesians 1, chapter 1, verses 8 and 9?
ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 8-9 వచనాలని ఒకసారి మనము చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 8-9 వచనాలను
చదువుకుందాం.
తొమ్మిది 10 వచనాలను చదువుకుందాం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసెను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను.
This verse tells us that there's a great conclusion to the story. The world is heading for a conclusion.
ఈ యొక్క వచనాలు ఏం చెప్తున్నాయి అంటే లోకమునకు ఒక ముగింపు ఉన్నదని ఈ యొక్క వచనాలు తెలియజేస్తున్నది.
There will be a great consummation.
ఈ లోకమంతా ఒక రోజు అంతమైపోవచ్చున్నది.
The summing up of all things in Christ.
అన్ని కూడా క్రీస్తులో నెరవేరబోతున్నాయి.
We looked at Christ revealed in the incarnation, but Christ will come again.
మరి యేసు ప్రభు శరీరధారిగా వచ్చినప్పుడు మనం చూసాం లేఖనాల్లో, అయితే రెండో విషయం ఏంటంటే క్రీస్తు రెండవసారి రాబోచున్నాడు.
And as his people, we should be longing for that day.
ఆయన ప్రజలకు మనము ఆయన రెండవ రాకడ కొరకు ఎదురు చూచే బిడ్డలుగా ఉండాలి.
Well, he will gather his people, his trophies of his grace.
ఆయన యొక్క ఆయన తన బిడ్డలను సమకూర్చుకుని ఆయన బిడ్డలకు తన బిడ్డలకు బహుమానాలు ఆయన అందజేయుచున్నాడు.
So what's the world coming to? It's coming to the Lord Jesus Christ.
కనుక ఈ యొక్క లోకము ఏం కాబోతుంది అంటే ఈ యొక్క లోకము క్రీస్తు వద్దకు తేబడుతుంది.
Christ will introduce the perfect kingdom.
క్రీస్తు ఒక పరిపూర్ణమైనటువంటి రాజ్యమును స్థాపించబోతున్నాడు.
To stir our hearts, I don't know how that translates, but to stir our hearts to think about the future glory, I just want to briefly look at the book of Revelation.
మరి భవిష్యత్తులో మన యొక్క హృదయమును మండులాగిన క్రీస్తు యొక్క మహిమను మనం ఇప్పుడే మనం రుచి చూడాలంటే ఒకసారి ప్రకటన గ్రంథంలో కొన్ని వచనాలు మనం చదువుదాం.
Let me ask you this question really quick. There's several descriptions of Christ that are in the first chapters. And instead of putting them on the board, I don't know, you tell me. I just wanted to read in chapter 1, verse 5, he's called the faithful witness. Can we do it that way?
Yeah, yeah.
That'd be
yeah,
okay. Yeah. I don't know how it translates, but...
Yeah.
Well, the book of Revelation, as you know, is a book with a lot of imagery.
చూసినటువంటి ప్రకటన రంగంలో అనేకమైనటువంటి సాదృశ్యములు కలిగినటువంటి పుస్తకముగా మనం చూస్తున్నాం.
And it's a book that gives a lot of people headaches.
ఈ పుస్తకం చాలా మందికి తలనొప్పి కలిగజేస్తుంది, ఎందుకంటే మనం చాలా విషయాలు అర్థం చేసుకోలేం.
But I want us to understand and know that the book of Revelation is a book about Jesus Christ.
అయితే ఒక విషయం మీతో చెప్పాలని ఆశపడుతున్నాను, ప్రకటన గ్రంథము ఎవరి గురించి రాయబడుతుంది అనుకున్నారు? ప్రభు అయిన యేసు క్రీస్తు మహిమను బట్టి.
Will you read verse 3, chapter 1, verse 3?
మొదటి అధ్యాయము మూడవ వచనాన్ని నేను చూద్దాం. ప్రకటన గ్రంథము దయచేసి మీరు అందరూ కూడా బైబిల్ తెరవండి, మొదటి అధ్యాయము మూడవ వచనం మనం చూసుకుని చదుదాం. సమయము సమీపించింది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువు వాడును, వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు.
Blessed is he who reads and those who hear the words of the prophecy.
చదువువారును, వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు.
To stir our hearts to think about the eternal glory of Christ, I want to share some descriptions of Christ we find in this book.
Yoka భవిష్యత్తులో రాబోయేటువంటి దినంలో క్రీస్తు యొక్క మహిమ గురించి మనం తెలుసుకోవాలంటే ఈ యొక్క ప్రకటన గ్రంథంలో కొన్ని వచనాలను మీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాం.
I'll just share a few of these from chapter 1 through chapter 5.
కొన్ని వచనాలను మొదటి అధ్యాయం నుంచి ఐదవ వచనంలో ఉన్నటువంటి కొన్ని వచనాలను మనం చదువుకుందాం.
I also want to encourage you, when you read scripture, take note of how Christ is described.
మీరు వాక్యం చదువుతున్నప్పుడు క్రీస్తు ఏ విధంగా లేఖనాల్లో వాక్యంలో వర్ణింపబడ్డాడో ఆ విషయాన్ని మీరు ప్రత్యేకంగా గమనించండి, లేకపోతే అండర్లైన్ చేసుకోండి, రాసుకోండి, జ్ఞాపకం పెట్టుకోండి.
Take note of the names of Christ.
క్రీస్తు యొక్క ఆయనకి ఇవ్వబడినటువంటి పేర్లను మీరు గమనించండి.
Take note of God's self-descriptions.
దేవుడు తనను గురించి తాను ఏ విధంగా వివరించుకుంటున్నాడో ఆ విషయాన్ని మీరు గమనించండి.
So as you look into scripture, note those things. Descriptions, character traits, attributes, note them and consider them.
మరి వాక్యం చదువుతున్నప్పుడు ఆయన వివరించుకున్న విధానము, మరి ఆయన యొక్క లక్షణములు, ఆయన యొక్క క్యారెక్టరిస్టిక్స్, అవన్నీ కూడా మీరు వాటిని గమనించి వాటిని మీరు గమనించాల్సిందిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా.
సో లెట్స్ నౌ జస్ట్ కన్సిడర్ ఎ ఫ్యూ డిస్క్రిప్షన్స్ ఆఫ్ జీసస్ ఇన్ ద ఫస్ట్ 5 చాప్టర్స్ ఆఫ్ రెవలేషన్.
మొదటి 5 అధ్యాయములో యేసు ప్రభుని ఏ విధంగా వర్ణించాలో చూద్దాం.
In chapter 1 verse 5, Jesus is the faithful witness.
మొదటి అధ్యాయము 5వ వచనంలో చూడండి, నమ్మకమైన సాక్షిగా యేసు ప్రభు ఉన్నాడట.
In chapter 1 verse 5, he's also called the firstborn of the dead.
మృతులలో నుండి ఆది సంభూతుడుగా ఆయనను వర్ణించారు.
In chapter 1 verse 5, he's called the ruler of the kings of the earth.
అదే వచనంలో యేసు ప్రభును గురించి భూపతులకు అధిపతి అయిన యేసు క్రీస్తు అని రాయబడ్డారు.
Again in verse 5 he's called him who loves us.
మరి అదే 5వ వచనంలో 6వ వచనంలో ఇక్కడ మనకు 6వ వచనంలో ఆయన మనలను ప్రేమించేవాడుగా ఉంటున్నట్లుగా రాయబడింది.
Also in verse 5 he's referred to as the one who released us from our sins by his blood.
ఆరో వచనంలో మనం చూసినట్లయితే తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వాడిగా ఆయనను వర్ణించారు.
In chapter 1 verse 7 we learn that he will return.
ఏడవ వచనంలో చూసినట్లయితే ఇదిగో ఆయన మేఘరూరుడై తిరిగి వచ్చుచున్నాడు అని చెప్పబడింది.
In chapter 1 verse 8 he's called the alpha and omega.
ఎనిమిదవ వచనంలో చూసినట్లయితే ఆయనే ఆల్ఫా, ఆయనే ఒమేగా.
Let's just go now to chapter 3.
ఇప్పుడు మనము మూడవ అధ్యాయంలోకి వెళ్దాం.
Chapter 3 verse 7.
మూడవ అధ్యాయము 7వ వచనంలో చూద్దాం.
Says he is holy.
ఆయన పరిశుద్ధుడు అని చూద్దాం. సత్య స్వరూపి అయిన పరిశుద్ధుడు అనిగా అని ఆయన్ని వర్ణించాడు.
Chapter 3 verse 8 says that he is true.
ఇక్కడ మీరు చూసినట్లయితే ఏడవ ఎనిమిదవ వచనాన్ని చూసినట్లయితే ఆయన సత్యుడు అని ఇక్కడ రాయబడింది.
Chapter 3 verse 14 he's called the Amen.
14వ వచనం చూసినట్లయితే ఆయనను గురించి ఆమేన్ అనువాడు అని చెప్పి రాయబడింది.
And then finally in chapter 5 verse 6 he's called the Lamb.
Which verse?
Chapter 5 verse 6.
ఐదవ అధ్యాయము ఆరవ వచనంలో ఆయన గొర్రె పిల్లగా వర్ణించబడి ఉన్నాడు.
Friends, these are descriptions of the Lord Jesus Christ.
ఇవన్నీ కూడా యేసు ప్రభువును గురించినటువంటి వర్ణనలు.
And we could spend the rest of our days plumbing the depths, I don't know how that'll translate, of each one of these descriptions.
మన యొక్క జీవిత కాలం అంతా కూడా ఈ వర్ణన గురించి మనము సమయము గడిపినను కూడా మనము ఆ యొక్క వర్ణన గురించి మనం తెలుసుకోలేము.
This is how Christ is revealed to us in his word.
ఈ విధంగా ఆయన వాక్యంలో క్రీస్తు గురించి ఆయన వర్ణించారు.
So now at the end I want us to read a few scriptures together again to consider the glorious Lord Jesus.
ఒకసారి కొన్ని వచనాలు మనం అందరం కలిసి చదువుదాం యేసు ప్రభు యొక్క మహిమను మనం తెలుసుకోవడానికి.
Okay, there's about three sections. I'm going to have you read, and the first one will be chapter 5 verses 9 and 10.
Revelation?
Yeah, let's do Revelation 5. Let's do 8 through 10.
ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి పదవ వచనం వరకు చదువుకుందాం. ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి పదవ వచనం వరకు చదువుకుందాం. ఆయన దానిని తీసుకునినప్పుడు ఆ నాలుగు జీవులను వీణలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడివై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడేవాడిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేదివి. గనుక వారు భూలోకమందు ఏరుదురని కొత్త పాట పాడుదురు.
Brothers and sisters, what will we be doing for all eternity together?
మా సహోదర సహోదరులారా, మరి నిత్యత్వంలో మనందరం కూడా ఏం చేస్తాం?
Worshiping the Lord Jesus Christ, worthy is the Lamb.
ఏం చేస్తామంటే ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధిస్తాం, వధింపబడినటువంటి గొర్రె పిల్లను మనము ఆరాధిస్తాం.
And I do pray that I will make it back to India again, but if I don't, we will all be worshiping together around the throne in eternity future.
ఒకవేళ నేను మళ్ళీ ఇండియాకి వస్తున్నాను నాకు ఆ సంగతి తెలియదు, కానీ రాకపోతే మాత్రం జ్ఞాపకం ఉంచుకుంటే ఒక రోజు మనం అందరం కలిసి యేసు ప్రభువును ఆరాధిస్తా ఉంటాం.
I'll see you there.
ఒకవేళ ఇప్పుడు చూడకపోయినా తర్వాత నేను అక్కడ మిమ్మల్ని కలుసుకుంటాను.
Let's read two more passages again to stir our hearts about eternity future.
రెండు మూడు మరి వాక్య భాగాలు మనం చదువుకుందాం. ఈ చదువుకొని భవిష్యత్తులో రాబోయేటువంటి దినాల్లో యేసు ప్రభు రాకడలో మనం ఆయన మహిమ గురించి ఏ విధంగా వర్ణించబడిందో మనం చూద్దాం.
చాప్టర్ 21 వర్సెస్ 1 through
7. 21వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనాలు చదువుకుందాం. చదివేటప్పుడు అందరూ కూడా ఆసక్తితో చదవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. చదువుతున్నాను కదా అని చెప్పి మీరు బోర్గా ఫీల్ అవ్వదు, ఎందుకంటే దేవుని వాక్యము. దేవుని వాక్యం చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మా మాటల కంటే దేవుని వాక్యం ఇంకా ప్రశస్తమైన కనుక మీరు అత్యంత ఆసక్తిని మీరు కనపరచమని చెప్పి నేను వేడుకుంటున్నాను. 21వ అధ్యాయము 1వ వచనము 7వ వచనం, 1వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుకుందాం. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇసుకను ఇక సముద్రమునిక లేదు,
మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగవచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడి ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారైన ప్రజలయ్యుందురు, దేవుడు తానై వారి దేవుడయుండి వారికి తోడయుండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయిచున్నానని చెప్పెను, మరియు ఈ మాటలు నమ్మకమును నిజమున ఉన్నవి కనుక రాయుమని ఆయనతో చెప్పుచున్నాడు, మరియు ఆయన నాతో ఇట్లనను సమాప్తమైనవి, నేనే ఆల్ఫాయు ఒమేగాయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను, దప్పికొని వానికి జీవ జలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించును, జయించువాడు వీటిని స్వతంత్రించుకొను, నేను అతనికి దేవుడునయుందును, అతడు నాకు కుమారుడ.
Amen. Do you long for that?
ప్రేమల బిడ్డలారా, ఈ యొక్క వర్ణనను మీరు చూడాలని చెప్పి ఆశపడుతున్నారా?
Let us keep seeking the things above where Christ is seated.
మనము అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఉన్నటువంటి క్రీస్తును వెదకటానికి మనము సిద్ధపడదాం.
Last verse, Revelation 22:3-5.
చివరిగా పట్టణ గ్రంథము 22వ అధ్యాయము 3-5 వచనాలు చదువుతాం. పట్టణ గ్రంథము 22వ అధ్యాయము 3-5 వచనాలు చదువుకుందాం. ఇక మీదట శాపగ్రస్తమైన దేదియు దానిలో ఉండదు, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును, ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుండు, ఆయన నామము వారి నొస్సళ్ళ యందుండును, రాత్రి ఇక ఎన్నడూ ఉండదు, దీపకాంతి అయినా సూర్యకాంతి అయినా వారికి అక్కర్లేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు.
They will see his face. And their name will be, and his name will be on their foreheads.
వారు ఆయన ముఖమును చూచెదరు, ఆయన నామము వారి నొసళ్ళ యందు ఉండును.
And there's no need of lights.
ఆ రోజు సూర్యుడు గాని చంద్రుడు గాని మనకు అవసరత ఉండదు.
Not even the sun.
సూర్యుడు అవసరం లేదు.
Because the Lord God, his glory will illuminate.
ప్రభు యొక్క మహిమ మనల్ని ప్రకాశించబడుతుంది.
Jesus desires that we will be with him where he is.
యేసు ప్రభు ఏమని కోరుకుంటున్నాడంటే మనము ఆయన ఏ ప్రదేశంలో అయితే ఉండబోతున్నాడో ఆ ప్రదేశంలో మనం కూడా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు.
And that we will see his glory.
Manamu ayana maha ayana ka mahimana chudagalugutam.
Friends, God will answer, God the Father will answer this prayer.
Tandrina devudu ee yokka prarthananu aalakistadu.
He is answering this prayer.
Ee yokka prarthananu ayana aalakistunnadu.
And for all eternity we will enjoy with growing capacities the never ending glory of Christ.
Ayaka raboye dinamullo manamu ayaka mahima aishwaryamulo aanandamulo ellappudu kuda ayaka mahima yendu aanandistune untam daniki antham undu.
Now friends, there's been a lot of scriptures over the past 3 days in considering the theme of seeing Christ in all the scriptures.
మరి క్రీస్తుని గురించి ధ్యానించడానికి అనేక వచనాలను గత 3 రోజులుగా మనం చూసాం.
And all I've tried to do is show you the mountaintops through scripture, one mountain after another. Moses, Abraham, David.
నేను మీకు చూపించినల్లా కొన్ని కొండల లాంటి చూపించాను. అబ్రహాము, మోషే, దావీదు లాంటి కొండల లాంటి చూపించాను.
It's just the peak. Go spend your life looking at Christ in this book.
మీరు ఈ యొక్క పుస్తకము చదువుతున్నప్పుడు, పరిశుద్ధ గ్రంథము చదువుతున్నప్పుడు, క్రీస్తుని ఈ పుస్తకంలో వెతకండి.
Let's consider the big picture again.
ఒకసారి ఈ యొక్క పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనం తెలుసుకుందాం.
In the beginning, in Genesis, we started with the Garden of Eden.
మొట్టమొదటిగా ఆది కాండంలో ఏదేను వనము యొక్క ఈ యొక్క ఇది ప్రారంభమైంది.
At the end, we see the new heaven and earth.
ఇక్కడ నూతన రాజ్యం మనం చూస్తున్నాం, నూతన పరలోకాన్ని మనం చూస్తున్నాం.
In the beginning, we saw the tree of life and the tree of knowledge of good and evil.
మొదట్లో మనం మంచి చెడునిచ్చు ఆ యొక్క చెట్టును చూసాం.
In the end, we have the tree of life bearing 12 kinds of fruit. In the beginning, there was a river that flowed out of Eden to water the garden. In the end, there is a river of the water of life coming from the throne of God and the Lamb.
ఆ యొక్క దేవుడు మరి రాబోయేటువంటి ఆ యొక్క మహిమ రాజ్యంలో ఆ యొక్క సింహాసనము నుండి గొర్రెపుల నుండి ఒక జీవ జలము ప్రవహించబోచున్నది.
In the beginning, we saw the first Adam.
మొదట్లో మనం మొదటి ఆదామును చూసాము.
In the end, we see the last Adam, and we will see his face and have his name.
చివరిలో మనము కడపటి ఆదామును చూస్తాము. ఆయన ముఖ దర్శనాన్ని తెలుసుకుని చూసి ఆయన యొక్క మహిమ యందు మనము ఆనందిస్తాం.
Because Jesus continues forever.
ఎందుకంటే యేసు ప్రభు నిత్యుడు కాబట్టి.
He is able also to save forever those who draw near to him.
ఆయన యద్దకు వచ్చి వారిని ఆయన రక్షించువాడై ఉన్నాడు, నిత్యము రక్షించువాడై ఉన్నాడు.
Since he always lives to make intercession for them.
ఎందుకంటే ఆయన వారి కొరకు విజ్ఞాపన చేయడానికి ఎల్లప్పుడూ ఉన్నాడు కాబట్టి.
This book is all about Jesus.
ఈ యొక్క పుస్తకము ఎవరి గురించి రాయబడిందంటే యేసు గురించి రాయబడింది.
And the redemption that he has accomplished.
ఆయన ప్రజలకు ఆయన ఇచ్చినటువంటి విమోచనను బట్టి ఈ యొక్క పుస్తకము రాయబడింది, పరిశుద్ధ గ్రంథం.
Friends, this country and our country needs men and women who walk with Jesus in this book.
ప్రియమైన స్నేహితులారా, మీ దేశము మా దేశముకు ఏం కావాలంటే ఈ యొక్క పుస్తకంతో పాటు నడిచేటువంటి పురుషులు స్త్రీలు కావాలి.
బ్రదర్ పాస్టర్స్, this country and our country needs pastors who are intimately acquainted with the Christ of this book.
Niyaka deshaniki maa deshaniki kavalsina entante pastorlu sangha kaaparlu ee pustakamunu sannihitanga eriginatondi pastorlu yokka avasaratha unnadi.
In our countries need pastors who preach Christ from this book.
మన యొక్క దేశాలకు అవసరత ఏమున్నదంటే ఈ యొక్క పుస్తకం నుండి, పరిశుద్ధ గ్రంథం నుండి క్రీస్తును ప్రకటించేటువంటి సంఘ కాపరులు కావాలి.
Jesus said, it's all about me. Christ is the hermeneutic of this book.
యేసు ప్రభు అంటున్నాడు, ఈ పుస్తకం అంతా, లేఖనం అంతా కూడా, ప్రవక్తలందరూ కూడా నా గురించి చెప్తారు, నా గురించి రాయబడింది. మీరు అక్కడ హెడ్డింగ్ చూస్తే వాక్యం విశ్లేషణాత్మకంగా వివరించుట, దాని హెర్మెన్యూటిక్ అంటే వివరించుట, విశ్లేషణాత్మకం వివరించుట, దాని అర్థం అంతటికి ఒకటే ఆన్సర్, అదేంటంటే క్రీస్తు, క్రైస్ట్ ఈస్ ది హెర్మెన్యూటిక్స్.
Let's pray for God to help us to be those kind of people.
అలాంటి ప్రజలుగా మనం ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయలాగన మనము ప్రార్థించుకుందాం ప్రార్థిద్దాం.